ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేస్తున్న బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
సాయీశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళ
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాడు తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. శ్రోతలందరికీ ఒక శుభవార్త. మన సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈరోజు ఎంతో పవిత్రమైనది. మన సాయి భగవానుడి పుట్టినరోజు. అదే పుట్టినరోజు ఈరోజేంటి అని అనుకుంటున్నారా? నవంబర్ 23వ తారీఖు కదా. అదే తిథి ప్రకారం ఈరోజు స్వామివారి జన్మదినం. అందరికీ స్వామివారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అందరికీ ఇంకొక శుభవార్త, అదేంటో తెలుసా? భజనలోని ఆనందం అద్వితీయం. ఈ దివ్యమైన తరంగాలు మనల్ని భగవంతునితో మమేకమై విహరింపజేస్తున్నాయి. నిరంతరాయంగా చేసే ఈ భజన స్వామిని మన అంతరాల్లో సుస్థిరం చేస్తున్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో భజనల్ని ఈ విధంగా వినాలనుకుంటున్నారా? సత్యసాయి భగవాను 91వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి స్టూడియోస్ లో ప్రత్యేకంగా రికార్డు చేసిన భజన్ మెడ్లీ 2వ భాగం ఆడియో సిడి రూపంలో సాయి బ్లాసమ్ స్టోర్ లో ఈ నెల మీకోసం విడుదల కానుంది. మీరంతా తప్పక ఈ చక్కని భజన మెడ్లీను విని ఆనందిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. మరి ఈ కార్తీక మాసంలో రేపటి రోజు అనగా 18వ తేదీ నవంబర్ నుంచి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 91వ జన్మదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. పుట్టపర్తి అంతా జనసందోహంతో, ఎంతో కోలాహలంతో, పచ్చని తోరణాలతో, కళ్లు మిరుమిట్లు గొలిపే దీపపు కాంతులతో, మంగళ వాయిద్యాలతో, సకల శోభలతో విరాజిల్లుతోంది. రేపటి రోజు వేణుగోపాల స్వామివారి రథోత్సవం, రామసీతల కళ్యాణము మంగళ వాయిద్యాలతో సకల శోభలతో ప్రారంభం కానుంది. భక్తజనులందరూ పాత మందిరం ప్రాంగణం నుంచి దారంతటా ఇరువైపులా నిలిచి ఉండగా సుందరంగా వేసిన రంగవల్లులతో ఉన్న దారిగుండా వేదపఠనం, నాదస్వరం, భజనలతో కూడి వేణుగోపాలస్వామివారి రథం ప్రశాంతలయ గోపురద్వారం నుంచి బయలుదేరి వస్తుంది పాతమందిరానికి. మరి ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ రథోత్సవం గురించి, ఆ రథం యొక్క సర్వాంగ సుందర అలంకరణ గురించి ఈనాడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ వాస్తవ్యులు, స్వామివారి భక్తులు శ్రీ కంభంపాటి రామ్మూర్తి గారు వివరిస్తారు ఈ విశేషాలు. 2011లో రథోత్సవం సందర్భంగా ఆయన మన రేడియో సాయి స్టూడియోకి వేంచేసి తమ మధుర అనుభవాలను మనతో పంచుకున్నారు. స్వామి అవతారంలో ఏ చిన్న పని జరగాలన్నా స్వామివారి సంకల్పం తప్పదు. ఏ పని ఎవరిచేత తన అవతార కార్యక్రమంలో చేయించుకోవాలో ముందుగానే దివ్య ప్రణాళిక వేయబడి ఉంది. ఆ నిర్ణీత సమయానికి అది స్వామివారి అనుగ్రహంతో, స్వామి సంకల్పంతో అలా జరిగిపోతూ ఉంటాయి. మానవ మాత్రులమైన మనకి అది అర్థం చేసుకునే ప్రజ్ఞ మన సాయినాథుడు ప్రసాదిస్తేనే తప్ప ఈ లీల తెలుసుకోవటం ఎవరితరమూ కాదండి. మరి మన రామ్మూర్తిగారు ఈ ప్రత్యేక అలంకరణ సేవకు ఎలా వచ్చారు, స్వామి దయతో ఈ రథాలంకరణ ఎలా చేయగలుగుతున్నారో ఆయన నుండే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రామ్మూర్తి గారు ఏం చెప్తారో విందామా
సార్? అంటే ఇది మన నా చిన్నప్పుడే 1966లో భావరా శేషగిరావు గారు బ్రదర్ స్వామి డివోటీ మా ఇంటి పక్కకే ఇల్లు కట్టుకుని వచ్చారు. అప్పుడు మేం పిల్లలం, ఇంట్లో ఏవో సినిమా పాటలు అవి పాడుకునే వాళ్ళం. ఆ టైంలో వాళ్ళు చిన్నగా స్వామి భజనలు అది చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేసి నెమ్మదిగా ఆ పాటలు అవి నేర్పుతుంటే మాకు తొందరగా వచ్చేవి. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. దాంతో మాకు ఆ పాటలు కూడా పాడడం, నగర సంకీర్తనకు వెళ్ళడం, బాల వికాస్ లో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం, బాల వికాస్ నాటికల్లో ఎన్నోసార్లు వేయడం, స్వామి చెప్పినట్టు చేస్తారా నాటికనే ఆ సాయరం చాలాసార్లు మా చేతి వేయించారు చిన్నప్పుడు. దాంట్లో నేను కూడా ప్రధాన పాత్ర వేసి 25 సార్లు వరకు అది ప్రదర్శన చేశాము. దాని అలాగే స్వామిని ఫోటోలో చూస్తూ స్వామితోటి భక్తి ఏర్పడింది. అదే భక్తితోటి మా ఇంట్లోనూ పిల్లల భక్త మండలిని ఒకటి పెట్టి స్వామిది చిన్న గూళ్ళా కట్టి అక్కడ పిల్లలతోటి ప్రతి లక్షవారం భజన చేయడం మొదలుపెట్టాను నేను. అలా అలవాటైపోయి హైయర్ సెకండరీ టెక్నికల్ కోర్సు అది కంప్లీట్ అయినాక ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాను. అప్పటికే నేను కాకినాడ సేవా సమితిలో ప్రియ సేవాదల్ సేవాదలుగా కూడా అయిపోయాను. అయితే ఆ సర్టిఫికెట్ తీసుకుని ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను 77లో. వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సమితిలో ఆ సర్టిఫికెట్ చూపించి సేవాదలుగా జాయిన్ అవుదాం అనిపోతే ఇక్కడ పెద్దలు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది, అందువల్ల నన్ను మళ్లీ ఇక్కడ ట్రైనింగ్ అయితే గానీ సేవాదలు కాదు అనేసరి కొద్దిగా నిరుత్సాహపడ్డాను. అయితే ప్రతిదీ నాకు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటైందంటే స్వామి ఉపన్యాసాలు వాళ్లు వీళ్లు చెప్పడం తప్ప స్వామిని చూడలేదు. కానీ స్వామి ఉపన్యాసాలు ఎన్నో సార్లు టేప్ రికార్డులో వాటిలో విన్నాను, స్వామి వీడియోలు చూశాను. దానిమీదే గురు కుదిరి ఏది జరిగినా స్వామి ఇచ్చానుసారం జరుగుతుంది, ఎవరిని మనం బ్లేమ్ చేయక్కర్లేదు, అంతా స్వామి ఇష్టం కాబట్టి ఇది కూడా స్వామి లీలగాని చూద్దామని ఆ సంవత్సరం కొద్దిగా ఫీల్ అయినా సరే రెగ్యులర్ డివోటీస్ లాగా నేను కూడా స్వామి వచ్చే టైంకి భక్తులతో పాటు కూర్చున్నాను. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఉగాదుల్లో వస్తుండేవారు స్వామి. సరే ఫస్ట్ సంవత్సరం వచ్చాము స్వామి సేవ దొరకలేదని కొద్దిగా ఫీల్ అయినా జనంలో కూర్చున్నాను. అయితే అది ఒక స్వామి ఇచ్చిన ఒక పెద్ద అవకాశం అనుకున్నాను. తర్వాత తెలిసింది ఒక లైన్ లో నాకు ఫస్ట్ లైన్ దొరకడం, స్వామి వచ్చి నా దగ్గర 25 నిమిషాలు నిలబడ్డం, వెనకాల ఎవరికో అన్నప్రదర్శన అక్షరాభ్యాసాలు చేస్తూ 25 నిమిషాలు నా దగ్గర నిలబడినప్పుడు స్వామి పాదుకలు నేను ముట్టుకోవడం, పాదాలు చిన్నగా పాదాలు, తెల్లటి పాదాలు, చల్లటి పాదాలు. లైఫ్ లో ఫోటోలు చూసిన స్వామిని అక్కడ ప్రత్యక్షంగా చూడడము, దగ్గరలోను ఒక 6 అంగుళాల తేడాల్లో స్వామిని చూశాను. ఆ పాదాల స్పర్శ ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. చిన్న పాదాలు తెల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, అది అలా ఉండిపోయింది నాకు. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నాకు సేవాదలు స్కార్ఫ్ బ్యాడ్జ్ అన్ని దొరికాయి, డ్యూటీలు ఎక్కడెక్కడో పడివి, స్వామి దర్శనం అయ్యేది కాదు. ఆఖరి రోజుల మట్టుకి స్వామి అందరినీ లైన్లో కూర్చోబెట్టి దగ్గరకు వచ్చి పాదనమస్కారం ఇచ్చి అందరికి ప్రసాదం చేతికిచ్చి పంపిస్తూ ఉండేవారా. అలా కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశాక 3 ఇయర్స్ అంటే రౌండ్ అబౌట్ 1980s లో ఒకసారి ఎవరో ఫ్రెండ్ ద్వారా పుట్టబర్త్ వచ్చాను నేను.
మొట్టమొదటి
66 నుంచి స్వామి తెలుసు. 77లో నేను స్వామిని ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకున్నాను, ఫోటోలు చూసిన స్వామిని. అయితే ఇక్కడ 80స్లోనేమో పుట్టబర్త్ వచ్చాను ఫస్ట్ టైం. వచ్చినప్పుడు ఇక్కడంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. ప్రశాంత నీలంలో పొద్దున్నే తెల్లారగట్ట లేవడం, స్నానాలు చేయడం, మందిరంలోకి వెళ్లడం, ఓంకారం చేయడం. ఓంకారం టైంలో కూడా కొద్దిగా ఏదైనా దగ్గినా బయటకు పంపించేస్తారు. ఇవన్నీ కాషన్స్ నాకు మొదల నుంచి చిన్నప్పటి నుంచి విని విని ఉన్నాను. అలాగే క్రమశిక్షణగాను లోపల దర్శనం అయిపోయింది నాకు. సిగ్నల్ ఓన్లీ 1 డే ఉన్నాం. 1 డేలో మా ఫ్రెండ్ అన్ని చూపించారు. అది ఫస్ట్ది ప్రశాంత నీలం చూడడం. తర్వాత మళ్లీ శివంలోను భజన గ్రూప్ లో జాయిన్ అయ్యి ప్రతి గురువారం ఆదివారం భజన జరిగేది. దాంట్లో నేను కంజిర వాయిస్తూ వెనకాల కోరస్ అప్పుడప్పుడు మెయిన్ సింగర్ గా పాడుతూ కొన్నాళ్ళు గడిపాను. తర్వాత బుక్ స్టాల్ సర్వీస్ ఒకటి వచ్చింది. అది అయితే ఇది భజన్స్ ఏమో వారానికి 2 రోజులే ఉండేది, మిగతా రోజులు ఖాళీగా ఉండేది. సో రోజు సర్వీస్ కావాలి స్వామిదని, బుక్ స్టాల్ రోజు ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న పెద్ద మనిషిని సాయిరామ్ నేను బుక్ స్టాల్ లో పనిచేయించా అని అడిగాను. అదొకటి, నాకు పుస్తకాలు చదవడం చాలా ఇంట్రెస్ట్. అయితే ఎన్నో పుస్తకాలు కొని 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 చదవలేక బుక్ స్టాల్ లో జాయిన్ అయితే మనం అన్ని అక్కడే చదువుకోవచ్చు అని కొద్దిగా స్వార్థ బుద్ధి పెట్టుకుని దాంట్లో జాయిన్ అయ్యాను.
మీరు బుక్ స్టాల్ లో రోజంతా పనిచేసేవారంటే మామూలుగా ఏ ఉద్యోగం చేసేవారు?
రోజంతా బుక్ స్టాల్ లో కాదండి, ఇదంతా ఈవినింగ్ వర్క్. నేను హైదరాబాద్ టెక్నికల్ గా పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఒక డ్రాఫ్ట్స్ మ్యాన్ గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీసు, ఈవినింగ్ అవగానే ఇంటికి పోకుండా డైరెక్ట్ శివం వెళ్లడం. 365 రోజులు తప్పకుండా శివం అటెండ్ చేశాక ఇంటికి వెళ్లాను నేను. ఫస్ట్ లో నాకు అదృష్టం ఏంటంటే శివం దగ్గరలో ఇల్లు దొరకడం, అక్కడే స్వామి సేవ చేసుకోవడం, 1 గంటలో ఇంటికి వెళ్ళడం. అలా అలవాటైంది. దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఎవరింట్లోనే ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా ఆ పేపర్ కట్టింగ్స్ దాంట్లో డెకరేషన్ చేయడం ఇది అలవాటు. కాకినాడ సమితిలో కూడా నేను చిన్నప్పుడు ప్రీ సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తే పేపర్ కట్టింగ్ తోటి మొత్తం సమితి అంతా ప్రతి ఫంక్షన్ డెకరేట్ చేసేవాడిని.
మీరు సొంతంగా నేర్చుకున్నదా?
ఎవరో నేర్పలేదు, చూసి నేర్చుకున్నదండి. అక్కడెక్కడ పెళ్లిళ్ళు పోతే ఫస్ట్ నేను చూసేది ఆ డెకరేషన్ ఎలా చేశారు, మనం చేయగలమా అనుకునేవాళ్ళం. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి అప్పట్లో అంత టేకప్ చేసేవాడిని. ఎవరినా పొరపాటుని డెకరేషన్ చేస్తావు బాబు అంటే తయారైపోయి వాళ్ళ చేత మెటీరియల్ కొనిపించి చేసి నాకు ప్రాక్టీస్ అయ్యేది, కొత్త కొత్తవన్నీ నేర్చుకునేవాడిని, వాళ్ళకి అరేంజ్ చేసి ఇచ్చేవాడిని. స్కూల్లో కూడా నేను డెకరేషన్ చేసేవాడిని చైల్డ్హుడ్ నుంచి. ఆ హ్యాబీ వల్ల ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక శివన్లో కూడా నేను వీళ్ళని అడిగి పెద్దల్ని నాకు ఇలా డెకరేషన్ వస్తుంది ఇదే అంటే వీళ్ళు ఫంక్షన్స్ లోనూ వాటిలోనూ నాకు అవకాశం ఇచ్చేవారు. అక్కడ ఉన్న ఒక కన్వీనర్ డాక్టర్ సుబ్బారావు గారని గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ చేసేవారు. ఆ పెద్ద మనిషి ఫస్ట్ టైం నన్ను, బాబు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చారు రథం డెకరేషన్, నువ్వు ఇక్కడ డెకరేషన్ బాగానే చేస్తున్నావు కదా, అక్కడ స్వామి దగ్గర పుట్టుబర్తిలో రథం ఉంది దాన్ని కూడా చేయాలన్నారు. స్వామి ఏదో ఇల్లు గోడలకి తలుపులకి అంటే ఏదో చేసినా గానీ అంత పెద్ద పెద్ద నేను చేయలేను స్వామి అంటే, నువ్వేంటి చేసేది, స్వామి కదా చేయించుకునేది, నీకు భయం ఏంటి అన్నారు. ఆ ఒక్క సెంటెన్స్ నాకు ఇప్పటి వరకు లైఫ్ లో అది ఫాలో అప్ అవుతూ వచ్చాను. స్వామి చేయించుకుంటున్నప్పుడు ఏ పనైనా చేయగలం మనం, ఆ భయం లేదనుకుని దిగాను. ఫస్ట్ టైం నేను ఇక్కడ పుట్టబడితే వచ్చి ఆ రథం చూసినప్పుడు ఎవరు లేరు అక్కడ, దాని తాలూకు వచ్చి డీటెయిల్స్ చెప్పేవాళ్ళు. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు రథం చూసుకో, కొలతలు తీసుకో, బర్త్డే దగ్గరికి వస్తుంది, ఏ పువ్వులు ఎన్ని కావాలో చెప్పు, మేము కొనిస్తాం, నువ్వు డెకరేషన్ చేయాలి అని చెప్పి చెప్పారు.
1990లో
డెకరేషన్ వచ్చినప్పుడు నాకు అప్పగించింది ఆ రథం, ఒక్కడికి అప్పగించి మొత్తం కొలతలు తీసుకోమన్నారు. కొలతలు తీసుకుని అప్రాక్సిమేట్లీ ఒక మూరకి ఎన్ని పువ్వులు పడతాయి, ఒకవేళ ఇన్ని మూరలు కావాల్సి వస్తే ఎన్ని కిలోలు పడతాయి, ఆ రకంగా కూడా నాకు అది స్వామి గైడెన్స్ మొత్తం ఉన్న గైడెన్స్లే. నాకే తర్వాత ఆశ్చర్యం వేసేది అనమాట, మనమే ఇట్లా ఆలోచించామా అని. ఇది కాకుండా సత్యసాయి విద్యాబిహారని హైదరాబాద్ లో ఉంది, దాంట్లో స్కూల్ మాస్టర్ రాములు గారు ఉండేవారు, శ్రీరాములు గారు, మా పిల్లలు కూడా అక్కడే చదివారు. అయితే ఆయన నా డెకరేషన్ తెలుసుండి, వాళ్ళ ఇయర్లీ యాన్యువల్ స్పోర్ట్స్ గానీ యాన్యువల్ స్కూల్ డేస్ గానీ జరిగినప్పుడు నా చేత ఎన్నో డెకరేషన్ మెటీరియల్స్ చేయించారు. ఒకసారి సాయిరాం నౌక అనే ఒక పడవ తయారు చేయమన్నారు. ఇది చిన్నప్పుడు ఏదో కాగితాలు పడవలు చేశాం కానీ డాన్స్ చేసే టైపులో పడవలు ఎక్కడ చేయగలం సాయిరాం అన్నాను. కాదండి, మీరు చేయగలరు, మీరు చేయాలి చేయాలనుకున్నారు. ఒక వారం స్వామికి దండం పెట్టుకుని కూర్చున్నాను. వెదురు బద్దలతో ఫస్ట్ శాంపిల్ గా ఒక పడవను తయారు చేసి చూసుకుని తర్వాత దాన్ని ప్రొజెక్ట్ చేసి మన ఎలక్ట్రికల్ పైపులు తీసుకుని దాన్ని డైమండ్ షేప్ లో అరేంజ్ చేసుకుని కింద ఒక డైమండ్ పైన ఒక డైమండ్ పక్కన కట్టెలు పెట్టి దానికి బ్లాక్ కార్డ్బోర్డ్ తీసుకొచ్చి బైండింగ్ వైర్ తో అతికి కిందేమో బ్లూ పేపర్ కట్ చేసి వాటర్ లెవెల్ లాగా పెట్టి దాన్ని ఒక అబ్బాయి భుజాన్ని తగిలించుకుని ఇద్దరు అబ్బాయిలు పైన షర్ట్ వేసేసుకుంటే నావలా కనపడుతుంది, నావలా కూర్చున్నట్టు పడుతుంది, సాయిరామ నౌక సాగిపోతుంది అన్న పాటకి. అది ఫస్ట్ టైం నేను అంత పెద్ద డెకరేషన్ చేయడం సత్సాయి విజయ విహార్ లో. ఆ తర్వాత ఎంతమంది సేవతలు నాకు సహకారం చేశారు, కానీ ఆ థాట్ రావడం ఈ రోజు వరకు నాకు మెరుకులే అనిపిస్తుంది. నేను మళ్లీ చేయలేను అనుకుంటాను అది.
సాయిరామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది, సాయిరామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. అందులో చుక్కాని శ్రీ సాయిరాముడు, అందులో చుక్కాని శ్రీ సాయిరాముడు, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయిరామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. పేదలకు సాధలకు ఒక్కటే నావా, పండితులకు పావనులకు ఒక్కటే త్రోవా, తరతమ భేదాలు లేని ఈ నావా ఎక్కడా. సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయిరామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. ఎక్కలేరు దర్పము చూపించి మీరు ఈ నావ నడపలేరు. డబ్బిచ్చి మీరు ఈ నావ ఎక్కలేరు దర్పము చూపించి మీరు ఈ నావ నడపలేరు. సాయిరామ నామమనే మూల్యము చెల్లించరా. సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయిరామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది, అందులో చుక్కాని శ్రీ సాయిరాముడు, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. హైలేసా ఏలో హైలేసా.
అలంకరణ కళను చక్కగా పోషిస్తూ సాయి సేవలో ఉన్న మన రామ్మూర్తి గారు మరి రథోత్సవ అలంకరణకు ఎప్పుడెలాగొచ్చారు? నావ తయారు చేసింది చాలు నాయనా, ఇంక నా రథం సంగతి చూద్దువుగాని అని అనుకోనుంటారు మన స్వామివారు. తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం.
అదొకసారి, ఇంకొకసారేమోను వాళ్ళు నరసింహావతారం డ్రామా ఉంది, ఓన్లీ 10 మినిట్స్ ప్రోగ్రామ్. దాంట్లో హిరణ్యకశిపుడు సభ ఉండాలి. హిరణ్యకశిపుడు అడగడం ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడని చూపించమండం. స్తంభం నుంచి ఏమోను నరసింహస్వామి బయటకు రావడం. ఈ ఘట్టను ఓన్లీ 10 మినిట్స్ ప్రోగ్రామ్, ఒక సాంగ్. దాన్ని మీరు స్టేజ్ ఒక లారీ మీద ఒక ఇది సెట్టింగ్ తయారు చేయాలని అన్నారు. అది కూడా పెద్ద టార్గెట్ అనిపించింది. కాజు శారమంటే లేదు, మీరు చేయగలరని. ఆ ప్రాబ్లంతో నియర్లీ 268 కార్డ్బోర్డ్స్ తీసుకుని ఫస్ట్ గ్రాఫికల్ గా చిన్న స్టేజ్ తయారు చేసుకుని దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటూ టోటల్ 2 డేస్ డే అండ్ నైట్ అదే స్కూల్లో కూర్చుని వర్క్ చేసి దాన్నంతా ఒక వెదురు షీట్ తీసుకుని వెదురు బోర్డు దానికి అది ప్యాక్ చేసి నరసింహస్వామికి ఒక వెదురు దాంతో రౌండ్ గా తయారు చేసి కార్డ్బోర్డ్ అంటించి నరసింహస్వామి దాంట్లో బయటికి వచ్చే విధానంగా కొద్దిగా కట్ చేసి పెట్టి ఆ తాటలు ఎలా వచ్చి ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. స్వామి అట్లా ఆ టైంలో కల్పిస్తారేమో అనిపిస్తుంది. అయితే నేనేం నమ్ముతానంటే మనం ఒక వస్తువులాగా స్వామి చేతిలో ఒక పనిముట్టులాగా ఉండగలిగితే ఏ పనైనా మనం చేస్తాం. కానీ ప్రపంచం దృష్టిలో మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఇండైరెక్ట్ గా ఆ వస్తువు చేత చేయించే ఆయన వేరే ఆయన ఉన్నాడు. ఆ క్రెడిట్ అంతా ఆయనదే, కానీ ఫిజికల్ గా మనం కనబడుతున్నాం అంతే అని చెప్పి నేను నమ్ముతాను సార్ ఈ రోజు వరకు. ఇదే విధంగా నేను రథం డెకరేషన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 800 రూపాయలతో మొదలు పెట్టామండి ఫస్ట్ టైం రథం డెకరేషన్ కి పువ్వుల ఖర్చు. ఫస్ట్ 90లో 800 రూపాయలు తీసుకున్న వాళ్ళ దగ్గర కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టాం ఫస్ట్ టైం కాబట్టి. అప్పుడు ఉన్న పెద్దలు కూడా వచ్చి బాబు ఇక్కడ తక్కువపడ్డాయి, నువ్వు ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా బాగా పెట్టాలని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కు కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్. నల్గొండ నుంచి సత్యనారాయణ గారిని వచ్చేవారు, ఆ పెద్ద మనిషి, ఆయన కోఆపరేట్ చేస్తూ ఉండేవారు. ఆయనతోటి వాసుదేవన్ అనే ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన గైడ్లైన్స్ తోటి అలా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు ఎన్నో మార్పులు జరుపులతోటి స్వామికి ఎంతో దగ్గరగాను వెళ్తూ ప్రతి సంవత్సరం రథోత్సవంకి అక్కడ డెకరేషన్ చేయడం, అది గోపురం గేట్ దగ్గర తీసుకురావడం, స్వామి ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి పువ్వులు ఏదేది ఎలా కట్టామో, ఒకవేళ అది ఇలా తిరిగిపోయింటే అది చూడండి ఇట్లా తిరిగిపోయింది అది సరిచేయండి అని కూడా చెప్పేవారు. వచ్చి స్వామి వచ్చి అదంతా చూశాక చాలాసేపు అక్కడ నిలబడి చూసి అంతా అయిపోయినాక ఇప్పుడు స్వామి స్వయంగా అక్కడ హారతి ఇచ్చి కొబ్బరికి ప్రసాదించారు. అప్పట్లో అది ఇంత 100,000,000,000,000,000 మనకు దొరకడం మన అదృష్టంగా అది భావించేవాడిని అప్పట్లోను. అలానే ఏ రకమైన అహంకారాలు పోకుండా స్వామికి ఎంతైనా రుణపడున్నాం, మన జీవితాంతా స్వామి సేవలో గడపాలి ఎప్పుడు కోరుకున్నా స్వామిని అదే కోరుకున్నవాడు నేను. అదే విధంగా స్వామి కూడా ఏం చేశారంటే కొన్నాళ్ళు ఇలా భజనలు అవన్నీ అయిపోయినాక బుక్ స్టాల్లో పనిచేయడం మొదలు పెట్టాక ఇప్పుడు కంటిన్యూస్ బుక్ స్టాల్ ఇన్ఛార్జ్ కింద పెట్టారు. శివం బుక్ స్టాల్ రోజు ప్రతిరోజు సాయంకాలం 365 రోజులు శివం బుక్ స్టాల్ పనిచేస్తుంటారు.
రథం డెకరేషన్ ఏ విధంగా మీరు మొదలు పెడతారు, ఎన్నాళ్ల ముందు మొదలు పెడతారు, దాని వెనక స్టోరీ చెప్పండి.
మామూలుగా ఈ రథం ఇక్కడ పాత మందిరంలో ఉంటుంది. సంవత్సరం బర్త్డే అయిపోగానే దాన్ని కట్టిన బట్టలు అన్ని తీసేసి లోపల పెట్టేస్తారు, దాన్ని కవర్ చేసి పెట్టేస్తారు. నెక్స్ట్ ఇయర్ బర్త్డే ముందు 10th నవంబర్ 12th నవంబర్ అట్లాగా దాన్ని అంతా ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న పుట్టుబర్తిలో ఉన్న ఆఫీసు సేవాదారులు వీళ్ళందరూ కలిపి దాన్నంతా క్లీన్ చేసి ఎక్కడైనా పెయింట్ అయిపోతే దాన్ని టచ్అప్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ దాని గ్రీజింగ్ అది సరిగ్గా ఉందా, చక్రాలు బాగా తిరుగుతున్నాయా, ఆ వర్క్ ఒక గ్రూప్ చేస్తుందండి. నెక్స్ట్ గ్రూప్ మేము 15th కి ఎట్లా వస్తాం, ఎవ్రీ ఇయర్ నవంబర్ 15th కి వస్తాం. మేము వచ్చిన వెంటనే లోపల ఉన్న దానికి కట్టవలసిన బట్టలు అవి సరిగ్గా ఉన్నాయా, లేదంటే విస్తరి చేయాలా, ఏమైనా చిరిగిపోతే కుట్టించాలా, అవన్నీ చూసుకుని 16వ తారీఖుని వీళ్ళు ఒక ముహూర్తం చెప్తారు, ఆ టైంలో ఆ కలశం అది పెట్టి బట్టలు కట్టడం స్టార్ట్ చేస్తాం. ఇదే మెయిన్ టైంలో కొత్త చెరువు దగ్గరికి వెళ్లి మేము పువ్వులు ఆర్డర్ ఇస్తూ ఉండేవాళ్ళం హోల్సేల్ కి. అతనేమో 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకల్లా పాత మందిరంకి పువ్వులు పట్టుకొచ్చేవాడు. మన మహిళా సేవాదాలు ఇక్కడి నుంచి మధ్యాహ్నం 4 గంటలకి సాయంకాలం 4 గంటలకి అట్లా వచ్చి రాత్రి 10 గంటల వరకు ఎన్ని కేజీలు పూలు తెచ్చుకొచ్చినా కూడా మంచిగా మాలలు కట్టేసి వాళ్ళు రెడీ చేసి వెళ్లేవారు. రాత్రి 10 గంటలకు మేము రథానికి ఎక్కించడం మొదలు పెట్టేవాళ్ళం 17 తారీఖున. 18 ఉదయం 5 గంటలకు ఒకసారి పెద్దవాళ్ళందరూ చూసినాక ఓకే అనుకున్నాక ఏదైనా కరెక్షన్స్ చేసుకుని 7, 7:30 కల్లా రథం బయలుదేరి స్వామి ఫోటో ఒకటి ఉండేది మందిరం పాత మందిరంలో, ఆ ఫోటో దాంట్లో పెడతాం మేము. పెట్టి ఆ రథాన్ని ఊరేగిస్తూ గోపురం దగ్గర తీసుకొస్తాం. గోపురం దగ్గర తెచ్చాక ఈ గ్రామదేవత అయిన వేణుగోపాల స్వామి విగ్రహం లోపల నుంచి వచ్చాక స్వామి ఫోటో కిందకి దించి మళ్లీ పాత మందిరం దగ్గర చేస్తాం. ఈ వేణుగోపాల స్వామిని రథంలో కూర్చోబెట్టి మళ్లీ ఊరేగిస్తూ మళ్లీ పాత మందిరాన్ని తీసుకెళ్లి అక్కడ యథాస్థానం రథం ఎక్కడ ఉండేదో అక్కడ పెట్టేస్తాం. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ వీళ్ళందరూ గ్రామదేవతకి పొద్దున్నీ రాత్రి వరకు మొక్కుబళ్ళు అవి చెల్లించుకుంటారు. రాత్రి 10:30 తర్వాత దాన్ని మళ్లీ దించి ఒక ఎడ్ల బండిలో పెట్టి ఊరంతా ఊరేగిస్తారు. అందరిళ్ళు ఊరేగినాక రాత్రి మళ్లీ స్వామి నిలయంలోకి వెళ్లిపోతుంది విగ్రహము. అది మళ్లీ 1 సంవత్సరం తర్వాత మళ్లీ 18 ఉదయమే బయటకు వస్తుంది. ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచో నడుస్తుంది అనమాట. అయితే స్వామి బర్త్డే ఫంక్షన్స్ 1st రథోత్సవంతో మొదలయ్యేది ఎన్నాళ్ళ నుంచో. అది అందువలన రథోత్సవం మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేది, అందరికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడ ఉన్న విలేజర్స్ గాని భక్తులు గాని చాలా ఆనందం ఉంటారు. రథం చక్రం ముట్టుకుంటే ఎంత భక్తులు అనిపిస్తుంది. అటువంటిది మేము రథం మీద ఎక్కి దాని డెకరేషన్ చేస్తుంటే స్వామి ఎంత అవకాశం ఇచ్చారని ఆనందానికి అంతుపట్టదు అనమాట. సో దాన్ని ఎన్నాళ్ళు స్వామి ఇవ్వగలిగితే అన్నాళ్ళు దాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని మా తపన. ఇప్పటి వరకు అది నడుస్తూనే ఉంది. ఎందుకు మధ్యలో కొత్త సేవాదాలు వస్తుంటారు, కొత్త కొత్త డెకరేషన్లు వస్తుంటాయి, అది కూడా ఆహ్వానిస్తూ వాళ్లతో కలిసి పనిచేయడం. అలాగా ప్రతిసారి అలంకరణ డెకరేషన్ అనేది ఒకసారి ఉన్నదే ఒకసారి ఉండదు, అలంకరణ మార్పులు ఉంటుంది. కానీ కొన్ని ట్రెడిషనల్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. కలశం నుంచి 4 వైపులా బంతి పువ్వులు మాల లావుగా దిగాలన్నమాట అండి 4 వైపులా. తర్వాత 4 పక్కలా కిందకి బంతి పువ్వు గాని లేదంటే మన వేరే మాలలు గాని 4 వైపులా దిగాలి. బంతి పువ్వు కంపల్సరీ ఉండాలి, తులసి కంపల్సరీ ఉండాలి రథానికి, వేణుగోపాల స్వామికి ఇష్టం కాబట్టి. స్వామికి ఎక్కువ పువ్వులతో అలంకరణ ఎక్కువ, కానీ రథం పెయింట్ చేసి ఉంది కాబట్టి దానికి అలంకరణగాను పట్టుబట్టలు అవి కట్టి అప్పట్లో ఆ క్లాత్ తయారు చేసేవారు. అందులో ఫస్ట్ లో పట్టుబట్టలు కట్టి దాని మీద మనం డెకరేషన్ చేసేవాళ్ళం. తర్వాత మన స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఒకసారి డెకరేషన్ ఆ క్లాత్ మీద పూసలతోటి మంచి మంచి డిజైన్స్ చేసి స్వామి బర్త్డే టైంలో ఒకసారి అది కూడా పెట్టారు.
ఎన్ని కిలోల పువ్వులు వచ్చింటే రథం డెకరేషన్ కి?
ఈసారి రథం డెకరేషన్ కి 86 kgs ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ లో.
ఎంతమంది రాత్రి మీతో పనిచేసి డెకరేషన్ చేశారు?
22 వరకు పనిచేశారు సార్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి ఇంతమంది సేవాదళ పిల్లలు పనిచేస్తే అదే అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మహిళా సేవాదళ 85 మంది పైగా వాళ్లు మందిరంకి వచ్చి రాత్ర ఈ ఇన్ని కిలోల పువ్వులు మంచిగా ఓపికతోటి మాలలు కట్టి సాయి గాయత్రి చెప్పుకుంటున్నాం భక్తిగా మాలలన్నీ కట్టి మాకు అందజేశారు. దాన్ని జాగ్రత్తగా మేము దాంట్లో ఎక్కించాం. ఇది కాక వాళ్ళు ఇది అయిపోయినాక మళ్లీ స్వామి రథం గోపురం వరకు వస్తుంది కాబట్టి ఆ మెయిన్ రోడ్ అంతా కడిగి రంగవల్లు పెట్టి నైట్ అంతా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందం ఏంటంటే వేణుగా స్వామి రథం వస్తుంది దానికి మనం సేవ చేయగలం అన్న తృప్తి.
ముగ్గులే ఎంతో అందంగా ఉండేవి.
చాలా కష్టపడి నిన్న రాత్రి మేము చూసాం అనమాట అండి. అంత బాగా చేశారు వాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా అమ్మలందరూ అట్లా వస్తారు, చాలా భక్తిగా అక్కడ ఉంచి పనిచేస్తారు. ఇంతమంది సహకారంతో అవుతుంది తప్ప ఒక మనిషితో కాదు. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన మెయిన్ శక్తి అంతా స్వామిది ఉంటుంది. సో స్వామి మనకు కల్పించిన అదృష్టం అని నేను అదే చెప్తాను. ఎవరన్నా కొద్దిగా ఇదే ఉంటుంటే అలా ఏం బాధపడనమ్మా, ఇది స్వామి ఇచ్చిన అవకాశం, సద్వినియోగం చేసుకోండి అంతే. మనం మన ఊళ్ళకి వెళ్ళిపోయినాక ఆ ప్రపంచంలో పడిపోతాం.
డెకరేషన్ ఎప్పుడు పూర్తయింది?
డెకరేషన్ మేము క్లాత్ మేము ఒక రోజుతో సరిపోతుందండి. ఉదయం 10 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 6 గంటల వరకు బట్టలు కట్టడం అదే అయిపోతుంది మాకు. అయితే 17 నాడు మాకు 2 గంటల టైంలో మధ్యాహ్నం పువ్వులు రావాలి. ఒక్కోసారి మార్కెట్లో పువ్వులు రావడం అటు ఇటు లేట్ అవుతుంటుంది. దానివల్ల ఏ ఒక్క పువ్వు ఆగిపోయినా మిగతావన్నీ అక్కడ ఆగిపోతాయి. అక్కడ లేట్ అయినప్పుడు ఇక్కడ కట్టడం లేట్ అవుతుంది. మాకు డెకరేషన్ లేట్ అవుతుంది. లేనప్పుడు అది రైట్ టైంలో కనుక వస్తే 4:30-5 గంటలకల్లా వచ్చేస్తే పువ్వులు, 6 గంటలకల్లా లేడీస్ అందరూ వచ్చి 10 గంటల్లో పూలు కొట్టడం అయిపోతుంది. మేము 9 గంటలకే స్టార్ట్ చేస్తాం. నైట్ 1:30-2 o'clock కల్లా డెకరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకేమైనా చిన్న పెద్ద ఏమైనా ఉంటే, మార్పులే చేర్పులు ఉంటే చేసుకోవడం తప్ప, తర్వాత 2-3 hours రెస్ట్ తీసుకుంటారు. మళ్లీ పొద్దునే 1 hourలో రథం బయలుదేరుతుంది.
జగతిలోన శాంతి ప్రభలు వెళ్ళి విరియగా, జగతిలోన శాంతి ప్రభలు వెళ్ళి విరియగా, పరమేశుడే తారతిగా భక్తాలను పట్టగా, పరమేశుడే తారతిగా భక్తాలను పట్టగా, కదిలింది స్వార్థమన్న మాటెరుగని సాయి పిల్లలం, స్వార్థమన్న మాటెరుగని సాయి పిల్లలం, సాదరాలు తాటి స్వామి సందేశం చాటుతాం, సాగరాలు తాటి స్వామి సందేశం చాటుతాం, క్రమశిక్షణే మాధవయం, ఏకత్వమే మా లక్ష్యం, క్రమశిక్షణే మాధవయం, ఏకత్వమే మా లక్ష్యం, క్రమశిక్షణే మాధవయం, ఏకత్వమే మా లక్ష్యం, స్వామి సాయి పలుకులే మాదర్శం, స్వామి సాయి పలుకులే మాదర్శం, సత్య సాయి బాటలు సాగుతే మా అదృష్టం, సత్య సాయి బాటలు సాగుతే మా అదృష్టం. కదిలింది చుట్టే మా కర్తవ్యం. కదిలింది సాయి రథం ప్రేమ బాటలో, కదిలింది సాయి రథం ప్రేమ బాటలో, కదిలింది సత్య రథం ధర్మ నిష్టతో, కదిలింది సత్య రథం ధర్మ నిష్టతో, జగతిలోన శాంతి ప్రభలు వెళ్ళి విరియగా, జగతిలోన శాంతి ప్రభలు వెళ్ళి విరియగా, పరమేశుడే సారథిగా భక్తాలను పట్టగా, పరమేశుడే సారథిగా భక్తాలను పట్టగా, కదిలింది కదిలింది సాయిరాం సాయిరాం సాయిరామ రామ రామ సాయిరాం సాయిరాం.
స్వామి సేవ చేస్తే మీరు సేవవుతారని ఊరికే అనలేదు పెద్దలు. స్వామి సేవ చేయటం ఎంతో మహాదృష్టం, కాని తప్పకుండా ఎన్నో అవాంతరాలు మనకెదురవుతాయి. మనం కష్టంలో ఉన్నా కూడా స్వామిని, స్వామి సేవను మరవకుండా ఉంటే ఏమి జరుగుతుందో మన రామ్మూర్తిగారి అనుభవం ద్వారా విందాం. స్వామి సేవ ఎక్కడ జరుగుతుందో, స్వామి నామం ఎక్కడ జపించబడుతుందో అక్కడ ఆయన ప్రత్యక్షమైపోతారు. తన భక్తుల ఇంటా వెంటా జంట తప్పక ఉంటారు మన ప్రియమైన స్వామి.
ఎప్పుడైనా పువ్వులు దొరక ఇబ్బంది పడినప్పుడు మట్టుకి దాన్ని అడ్జస్ట్ చేయడం కొద్దిగా టైం పడుతుంది. తర్వాత నిన్న జరిగిన డెకరేషన్ లో పాపం ఆ పిల్లలు, మహబూబ్నగర్ పిల్లలు వాళ్ళు చాలా కష్టపడి చేశారు. బుక్కీలు ఇవన్నీ తయారు చేశారు అవన్నీ. తర్వాత మన గోపురం గేట్ దగ్గర కూడా ఎన్నో డెకరేషన్ చేయాలన్నారు. సో అది కూడా తీసుకున్నారు నిన్న. సో అది కొంతమంది అక్కడ పనిచేశారు, కొంతమంది రథం దగ్గర పనిచేసి అలాగ మొత్తం 3 o'clock అయిపోయింది నిన్న నైట్. 9 మొదలు పెడితే తెల్లగట 3 అయింది. ఆ తర్వాత ఒక 2 hours 1 hour రెస్ట్ తీసుకుని మళ్లీ పొద్దున్న అందరూ వచ్చారు. అక్కడి నుంచి రథం బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఇలాగా ఈ డెకరేషన్ వరకు మార్గంగా చూపించి స్వామి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. ఇదే అవకాశాలు జీవితాంతం. అంటే మా అబ్బాయి కూడా ఇక్కడే చదువుతాడు. నేనెప్పుడు ఆ బుక్ స్టాల్లో 300 రోజులు బుక్ స్టాల్లో పనిచేసిన అందరిలాగా నాకు ఎందుకో మరి అది పుట్టుబడితే వెళ్ళిపోలేదు, స్వామి దర్శనం చేసుకోలేదు, చాలా కాలం అయిపోయింది అన్న ఫీలింగ్ లేకుండా అక్కడ ఎంతో మంది సాయిరాములకి సేవ చేస్తున్నాం, వీళ్ళందరూ సాయిరాములే అనే ఫీలింగ్ తోటి ఉంటాను. దానివలన దేనివలన స్వామి లాస్ట్ అక్టోబర్ లోను పేరెంట్స్ మీట్ అని ఒక ఏర్పాటు చేసి, నేను ఎప్పుడు నవంబర్ లోనే 15 వస్తాను, 18 రథోత్సవం చేసుకుని వెళ్ళిపోతుంటాను. కానీ మొన్నటిసారి మట్టుకి స్వామి అక్టోబర్ లో పేరెంట్స్ మీట్ అని పిలిపించారు. పిలిపించేటప్పుడు మా అబ్బాయితో పాటు నేను కూడా పోయి కూర్చున్నాము. 3 రోజుల పాటు VIP ట్రీట్మెంట్ లాగా మనకి స్పెషల్ గా టిఫిన్ అది అకామిడేషన్ అన్ని అరేంజ్ చేసి లాస్ట్ డే కులవంత హాల్లో స్వామి మాతో 3 hours స్పెండ్ చేశారు. అక్కడ ఫ్యాన్లు లేవు, ఏమి లేవు, మాతో 3 hours అక్కడ అలా ఉండిపోయారు స్వామి. ప్రతి జంట దగ్గరికి వచ్చారు, ప్రతి ఫ్యామిలీ దగ్గరికి వచ్చారు, వాళ్ళ కష్ట సుఖాలన్నీ విన్నారు ఓపికను. అది అటువంటి దర్శనం, సంభాషణ, స్వర్శన ఇన్నేళ్లలో ఎప్పుడు దొరకలేదు. అది ఇది కూడా చాలా అదృష్టం అనుకున్నా అప్పట్లో. కాని స్వామి దీని గురించి ఇప్పుడు అవతారం చాలించడానికి ముందుగా ఇదే ఆఖరి దర్శనం అని చెప్పి నేను అనుకోలేదు. తర్వాత మళ్లీ మామూలుగా నవంబర్ లో వచ్చాము, రథం డెకరేషన్ అది చేసుకున్నాం, వెళ్ళిపోయాము అనుకోకుండా ఇవన్నీ అయిపోయాయి. సో నేను నా సహచరులు గాని సహభక్తులు గాని వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వామి ఇక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారో అన్న ఫీలింగ్ ఇది వరకు మనకు ఉండొచ్చు ఉండకూడదు, కానీ ఇప్పుడు స్వామి విశ్వవ్యాప్యం అయిపోయింది. స్వామి అందుకు కూడా స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ లో ఇది కూడా లాస్ట్ అండ్ బెస్ట్ మెసేజ్ ఏమో కూడాను. అందువల్ల ఇంకా ఇక్కడి నుంచి మీరు స్వామి అక్కడే ఉన్నాడన్న ఫీలింగ్ అక్కర్లేదు, స్వామి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి. సో మీరు ఎక్కడుంటే అక్కడ స్వామి ఉన్నట్టుగాను కనుక చేసుకుంటూ పోతుంటే నా నేను కూడా ఎంతో రుచి చూశాను, కొద్దో గొప్ప రుచి చూశాను కాబట్టి అదే నేను షేర్ చేసుకుంటాను. అయితే ఎక్స్పీరియన్స్ లోకి వస్తే స్వామి ఎన్నోసార్లు డెత్ వరకు వెళ్ళిపోయాను వెనక్కి తీసుకొచ్చిన సంఘటన ఒకటి జరిగింది నాకు. అది కూడాను స్వామి సేవలో జరిగింది. ఇలాగే నేను ప్రతి సంవత్సరం 15 ఉదయం రావడం, కొత్త చెరువు వెళ్ళడం, పువ్వులు ఆర్డర్ ఇవ్వడం, మళ్లీ రిటర్న్ పొట్టుపడి రావడం, 17 పువ్వులు వచ్చేయడం జరిగింది. ఒక సంవత్సరం వర్షాలు లేనప్పుడు పువ్వులు ఎక్కడా లేవు, ఆంధ్రప్రదేశ్ లో గాని కర్ణాటకలోని పువ్వులు తక్కువైపోయాయి. ఆ టైంలో నేను నాకు తెలియకుండా 15 నాడు మార్నింగ్ వచ్చి కొత్త చెరువు వెళ్లేసరికి వాళ్ళు ఎవరు చెప్పారు, ఈ సంవత్సరం పువ్వులు ఎక్కువ రావట్లేదు స్వామి, మీరు కావాలంటే చిక్కబళ్ళాపురం అని ఉంది అక్కడ గాని ఇంకెక్కడ దొరకన్నారు. నేను మళ్లీ వెనక్కి పుట్టుపడితే వచ్చి రిపోర్ట్ ఇచ్చే అంత టైం లేదు. వెంటనే సాయిరాం తలుచుకుని అక్కడ బెంగళూరు బస్సు ఒకటి వస్తుందంటే పొద్దున్న అది ఎక్కేసి చిక్కబళ్ళాపూర్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక అక్కడ మార్కెట్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 అయింది, షాపులన్నీ బంద్ అయిపోయి. హోల్సేల్ మార్కెట్ అది, ఒక షాప్ తెరుచుంది. ఆ షాప్ దగ్గర పోయి, స్వామి ఇట్లా నేను పుట్టుపర్తి రథం డెకరేషన్కి వచ్చాము, మాకు పువ్వులు కావాలి 17 దొరుకుతాయా ఇప్పించగలవా అంటే, అయ్యో సాయిరాం మీరు స్వామి సేవ చేస్తున్నారు కదా, మాకు మేము కూడా చేసి పెడతాము, ఏం పువ్వులు కావాలి చెప్పండి స్వామి అని నమ్మకంగా అతని మీద నమ్మకంగా మొత్తం నాకు కావాల్సిన లిస్ట్ అంతా ఇచ్చి 500 అతనికి అడ్వాన్స్ ఇచ్చి అతని ఫోన్ నెంబర్ తీసుకుని సాయంకాలానికి పుట్టుబడి చేసుకుని మన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్పాను. స్వామి అక్కడ దొరుకుతాయి ఇక్కడెక్కడ దొరకట్లేదు అంటే సరే మంచిది బంగారు మన ఏదైనా బస్సులో ఇద్దరు ముగ్గురు సేవదలు కలిసి అక్కడికి వెళదాము వెళ్లి తెచ్చుకుందాము అన్నారు. సరే మంచి సారా మనము అక్కడ ఇద్దరు ముగ్గురు సేవదలను తీసుకుని తెల్లారగడ్డ బస్సు ఎక్కి చిక్కబల్లాపూర్ వెళ్లి అక్కడ అవన్నీ కొనుక్కుని మళ్లీ 11 గంటల బస్సు ఎక్కి మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ తెచ్చుకున్నాను. అట్లాగా 2 ఇయర్స్ అయిపోయినాక ఒకసారి మన మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ గారు ఈశ్వరయ్య గారు బాబా బర్త్డే సందర్భంగాను ఆయన ఒక టాటా సుమో కొని స్వామి సేవకాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు మేము ఇలాగే చిక్కబల్లాపూర్ వెళ్లాలనుకున్నప్పుడు సాయరా బాబు మన జీప్ ఉందమ్మా ఇది తీసుకుని వెళ్ళండి స్వామి సేవకే కదా ఆ బస్సులో పడి ఏమి వెళ్తారంటే సరే రాత్రి ఆ జీపు తీసుకుని 2 గంటల 3 గంటల సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి తెల్లారగడ్డకు అక్కడ చేరుకుని పువ్వులన్నీ నీట్ గా కొనుక్కుని మళ్లీ చిక్కబల్లాపూర్ నుంచి బయలుదేరాం. బయలుదేరి ఒక 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసరికి ముందుగా ఒక లారీ పోతుంది. అతను ఆ డ్రింక్ చేసి ఉన్నాడేమో డ్రైవర్ ఏమో తెలీదు రోడ్డు మీద అటు ఇటు తిప్పుతున్నాడు లారీ. మన జీప్ డ్రైవర్ దగ్గరికి వచ్చి హార్న్ కొట్టాక అతను లెఫ్ట్ కి కొద్దిగా జరిగాడని ఇతను రైట్ నుంచి కట్ కొట్టబోయాడు. అయితే వచ్చేటప్పుడు ఏమైందంటే మన జీప్ క్రాస్ అయ్యే లోపు అతను రైట్ కి రావడము జీప్ కి బంపర్ తగలడము జీపు లారీకి ఎదురుకుండా పడ్డం జీప్ తిరగబడిపోయి రోడ్డు మీద పడిపోవడం యాక్సిడెంట్ అయిపోయింది. జీప్ రోడ్డు మీద ఇలా ఎడంపక్క పడిపోయి గిరగిర తిరుగుతూ ఒక చెట్టుకెళ్లి గుద్దుకుని ఆగిపోయింది లారీ వెళ్ళిపోయింది. జీప్ లో ఒక డ్రైవరు నేను ఒక సేవదలు ఉన్నాం. నేను లెఫ్ట్ సైడ్ ఉన్నాను అదే సైడ్ జీప్ పడిపోయింది నా మీద డ్రైవర్ పడ్డాడు. వెనకాల ఒక సాయిరాం ఉన్నారు ఆయనకి ఏవో చిన్న చిన్న గీతలు అవి తగిలినాయి డ్రైవర్కి ఏమి కదా నాది లెఫ్ట్ హ్యాండ్ మొత్తం అంతా జీప్ కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఇదంతా ఒక చీపురు కట్టలో తయారైపోయింది. స్వామి పువ్వులు జీపులు ఉన్నాయి. మనం 11 గంటల సమయంలో చిక్కబల్లాపూర్ నుంచి బాగేపల్లికి మధ్యలో ఉండిపోయాం. జీప్ పడిపోయింది ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కాసేపు ఒక 5 నిమిషాలు ఇట్లా సాయిరాం అనుకున్నాం. విత్ ఇన్ 5 మినిట్స్ లో మీరు నమ్ముతారు లేదు ఒక లారీ అతను ట్రాన్స్పోర్ట్ అతను వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగాడు. ఏమైంది అన్నాడు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది బాబు ఇది అంటే 12 కిలోమీటర్ల వరకు ఏ ఊరు లేదు ఇక్కడ ఏదో బాగేపల్లి ఊరుంది అక్కడ వరకు వదులుతారు రండి అని నన్ను ఆ సేవదలను ఎక్కించుకుని ఆ ఊరు వరకు దింపాడు. ఆ ఊరికి లోపలికి వెళ్లాలంటే ఆటోలో వెళ్లాలి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. అక్కడ ఎవరో ఆటో ఉంటే వాళ్ళు ఎక్కబోతున్న మమ్మల్ని చూసి ఏమండి సార్ మీరు ఎక్కండి అన్నారు మేము ఎక్కిసాం. అయితే అతను సీదా జనరల్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లాడు. ఆటో అతనికి డబ్బులు ఇస్తుంటే వద్దు సాయిరామని అతను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు చూసి అయ్యో సారం మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి మేజర్ యాక్సిడెంట్ ఇది అని వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి ఒక టీటీ ఏదో ఇచ్చి మీరు అర్జెంట్ గా వెళ్ళిపోండి అన్నారు. అక్కడి నుంచి మేము ఒక ఎస్టీడీ బూత్ ద్వారాను పుట్టుపర్తి ఇక్కడ ఉన్న పెద్దలను కలుద్దామని ఎంతో ట్రై చేశాం కలవలే. ఆ టెలిఫోన్ బూత్ అతను స్వామి ఇక్కడ కూడా ఒక సాయిబాబా భక్తుడు ఉన్నాడు పిలవమంటారా అన్నాడు. అయ్యో పిలు స్వామి అంటే పిలిచారు. ఆ సాయిరాం అక్కడ ఇన్ఛార్జి ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతుంటారు ఒక డాక్టర్ గారు బాగేపల్లి ఆయన పిలుచుకొచ్చారు. ఆయనకు 2 ముక్కల్లో చెప్పాను సాయిరాం ఇట్లా పువ్వుల డెకరేషన్కి వచ్చాం పువ్వులు అక్కడ ఉండిపోయాను నాకు ఇట్లా జరిగింది. ఆయన ఒకటే ముక్క అన్నాడు బాబు నువ్వు పువ్వుల గురించి మర్చిపో నేను అక్కడ చేరుస్తా ఫస్ట్ నిన్ను హాస్పిటల్ పంపిస్తాను వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే బెంగళూరు హాస్పిటల్కి పంపించానని ఒక ట్యాక్సీలో ఇంకో ట్యాక్సీలో పువ్వులు అవి పెట్టి పుట్టుబర్తి పంపించారని. బెంగళూరు వెళ్ళినాక వాళ్ళ డాక్టర్ గారు చూసి నువ్వు అర్జెంట్ ఆపరేషన్ చేసుకోవాలి బాబు అర్జెంట్ హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు. అదే రోజు నేను మళ్లీ నైట్ పుట్టుబర్తి వచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ సంవత్సరం ఒకటి నేను చేయలేకపోయాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ సంవత్సరంలోనే స్కూలు వాళ్ళకి డెకరేషన్ మార్చమని ఇచ్చారు స్వామి. ఆ టైంలో వాళ్ళు చేశారు డెకరేషన్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది స్వామి చేసేదానికి. అయితే మనకి ఏదో మేజర్ యాక్సిడెంట్ జరిగేదాన్ని స్వామి రిడ్యూస్ చేసుకుంటూ ఒక బాడీలో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ లాస్ట్ 3 ఫింగర్స్ వరకు తీసుకెళ్లి ఇంత తగ్గించే శక్తి ఎవరికి ఉంటుంది అది నా అనుభవం అనుకుంటాను. సో ఎవరిని అడితే ఇది నా గొప్ప గురించి కాదు స్వామి శక్తి గురించి చెప్తున్నాను. ఒక మనిషి చాలా మంది మా చుట్టాలు గాని ఫ్రెండ్స్ గాని ఏమని అడిగేవారంటే ఏమయ్యా నువ్వు రోజు శివం పోతావు నీకిట్లా జరగను ఏంటి నేనను అది స్వామి ఈ ఫోల్డ్ లో ఉన్నాను కాబట్టి ఈ మాత్రము లేదంటే అక్కడే ప్రాణాలు పైకి పోయేవి. అది మేజర్ బెంగళూరు హైవే అంటే మామూలు హైవే కాదు ప్రాణాలే పోతాయి. స్వామి రక్షించాడు కాబట్టి దీంతో మిగిలాను. ఇది సామశక్తి అంటేను, అది సామ్ భక్తులకి సామ్కే తప్ప ఇంకెవరికి అర్థం కదలండి అని చెప్పేసి అదే నమ్ముతాను నేను, దాంతో బతుకుతున్నాను సార్. ఇది నా అనుభవం.
స్వామి ఎప్పుడూ ఈ దేహాన్ని ఒక రథంతో పోల్చి చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, నిరంతరం కదిలే దేహమనే ఈ ఆలయంలోని దేవుడు ప్రతిష్ఠితమై ఉంటాడు. ఈ రథానికి భగవానుడు సారథి అయినప్పుడు ఈ మనసనే గుర్రాన్ని తన చేతిలో ఉన్న పగ్గాలతో అదుపులో ఉంచి మన జీవితాలను తమ వైపుకు, మన గమ్యం వైపుకు నడిపించే ఈ ప్రేమమూర్తి అయిన సత్యసాయి భగవానునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. సాయి మనకందించిన ప్రేమను సర్వులకు పంచుదాం. సాయి ప్రేమరథాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఇన్ని చక్కని ఆలోచనలను, ఇన్ని చక్కని అనుభవాలను మనతో పంచుకున్న రామ్మూర్తిగారికి మనందరం ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు మరొకమారు శ్రోతలందరికీ స్వామివారి 91వ జన్మదినోత్సవ వేడుకలకు ఆహ్వానం పలుకుతూ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకలకు సాదరమైన స్వాగతం. మరి అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఒళ్లు పులకరించే శక్తితో మనందరం స్వామికి ప్రార్థనలు అందించుకుని ఎంతో ప్రేమతో స్వామివారి ఈ వేడుకను, పుట్టుపండుగ సంబరాలను, ఈ బ్రహ్మోత్సవంలో సర్వులం పాల్గొని మన జన్మలను తరింపజేసుకుందాం. మరి ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించి గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి.
త్రిభువనవందిత దివ్య కీర్తి దిగంత వ్యాప్త రక్షణము కోసము మేము ఎంతో వేచినాము. మా అంతరంగముల పొంగినది ఆనంద సాగరం. ఏ చారిత్రాత్మక ఘటనము చూచే జన్మనే చరితార్థం. స్వర్ణ రథముపై పయనించే సత్య సాయి దేవా, స్వర్ణ రథముపై పయనించే సత్య సాయి దేవా. నిన్ను దర్శించి తరించే నిఖిల జగబాధవ, సకల జనులను సంరక్షించగా సాక్షాత్కరించినాము.